Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆచే గిరిజ వేసపాటి. ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం. శివరాత్రి పర్వదిన సందర్భంగా ఒక వారం నేను రామేశ్వరం, శ్రీశైలం, త్ర్యంబకేశ్వరం ఈ పుణ్యక్షేత్రాల గురించి చెప్పాను. అలాగే గత వారం ఫాల్గుణ మాసం యొక్క విశిష్టత గురించి చెబుతూ చివరిలో కృష్ణేశ్వర క్షేత్రం గురించి చెప్పాను. ఇప్పటివరకు నాలుగు జ్యోతిర్లింగ క్షేత్రాల గురించి, వాటి స్థల పురాణాల గురించి, అవి ఎక్కడ ఉన్నాయి మొదలైన వివరాలన్నీ కూడా తెలియజేశాను. ఈ వారం మనం తెలుసుకుందాం మిగిలిన ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి. అందులో భాగంగా ముందుగా మనం తెలుసుకుందాం సోమనాథ్ ఆలయం గురించి. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. ఇది అతి ప్రాచీనమైనదే కాక ఎంతో పురాణ ప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ క్షేత్రం మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. ఇది సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయ గర్భుడి గుడిలోని శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. ఈ ఆలయానికి ఉన్న చరిత్ర చెప్పనలవి కాదు. చారిత్రక ఆధారాల ద్వారా ఇక్కడ నిర్మించిన మొదటి ఆలయం 1వ శతాబ్దానికి చెందినది. అది శిథిలమైపోగా తిరిగి క్రీస్తు 649వ సంవత్సరంలో అదే శిథిలాల మీద 2వ ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు 722వ సంవత్సరంలో అరబ్బులు సింధు ప్రాంతంలో బలపడి భారతదేశం మీద దృష్టిని సారించారు. అప్పటి గవర్నరుగా ఉన్న జునాయద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన మార్వార్, బ్రోచ్, ఉజ్జయిని, గుజరాత్ మొదలైన వాటి మీద యుద్ధానికి బయలుదేరాడు. ఈ విధంగా జరిగిన దాడుల్లో 2వసారి కూడా సోమనాథ దేవాలయం ధ్వంసమైంది. ఆ తర్వాత చాళుక్యుల కాలంలో దీనిని పునర్నిర్మించారు. వారి ఏలుబడిలో ప్రభాసనగరం మంచి ఓడరేవు కేంద్రంగా భాసిల్లడంతో కనౌజ్ పాలకులైన ప్రతీహారుల కాలంలో ఈ క్షేత్రం కాశీతో సమానంగా విలసిల్లింది. ఆ కాలంలో ఇక్కడ ఉన్న అపార ధనరాశులే దండయాత్రలకి కారణాలయ్యాయని చెప్పొచ్చు. ఇదే కావలో మాండలికుల పాలనలో ఉండగా 6/1/1026 మహమ్మద్ ఖజని దండెత్తడం జరిగింది. ఈ పోరులో 50,000 మంది నేలకూలారు. యుద్ధం మొదలైన 7 రోజులకి మాండలికులు ఇక ఖజనీతో పోరులో నిలబడలేక రాజ్యాన్ని విడిచి పారిపోయారు. ఈ యుద్ధంలో అమీర్ గోపాల్ అనే రాజకుమారుడు శత్రుసేనలతో తలపడి ఎందరినో మట్టి కరిపించాడు. ఈ రాజ్యాన్ని రక్షించడంలో తన ప్రాణాలను సైతం కోల్పోయాడు. అందుకు చిహ్నంగా ఇక్కడ ఒక వీరశిలని నిర్మించారు. ఈ యుద్ధంలో విజయం సాధించిన గజని సోమనాథ్ ఆలయ గర్భగుడిలో ప్రవేశించి శివలింగాన్ని మొక్కలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నం సాధ్యపడకపోవడంతో ఆలయ అర్చకుల్ని హింసించి ఆలయాన్ని ధ్వంసం చేసి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పఠాన్ ప్రభు అయిన పరమదేవ్ ఆ మూకలపై విరుచుకుపడ్డాడు. అతని ధాటికి తట్టుకోలేక గజని సేనలు పారిపోయాయి. ఆ తర్వాత 12-13వ శతాబ్ద కాలంలో తిరిగి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇది 4వసారి జరిగిన ఆలయ నిర్మాణం. కాలగమనంలో ఇది కూడా శిథిలావస్థకు చేరుకోగా 1114 14వ సంవత్సరంలో కుమారపాలుడు అనే రాజు ఈ ప్రాంతాన్ని తన ఏలుబడిలోకి తీసుకొని ఈ ఆలయాన్ని పట్టణాన్ని పూర్తిగా పునరుద్ధరించాడు. ఆ కాలంలోనే అర్చకులకి వసతి గృహాలు, దేవాలయానికి బంగారు కలశాలు, ముఖమండపంతో శోభిల్ల చేశాడు. ఇక 1929వ సంవత్సరంలో అలావుద్దీన్ ఖిల్జీ తన మామని చంపి రాజ్య విస్తరణ చేసుకునే నేపథ్యంలో దండయాత్రలు సాగించాడు. దారి పొడవునా ఎంతో బీభత్సాన్ని సృష్టించుకుంటూ సాగాడు. అలా బయలుదేరినవాడు 1299లో ఉలుమ్ ఖాన్ అనే సేనాని సోమనాథ్ మీద పడి శివలింగాన్ని ముక్కలు ముక్కలుగా బద్దలు కొట్టి ఆ శకలాల్ని ఖిల్జీకి కానుకగా సమర్పించాడు. ఆ తరువాత 1325 నుండి 1331 వరకు జునాగఢ్ రాజకుమారుడు తిరిగి ఇక్కడ లింగ ప్రతిష్ట చేశాడు. ఆ తరువాతి కాలంలో 1459వ సంవత్సరంలో మహమ్మద్ బేగ్దా ఇక్కడున్న శివలింగాన్ని తీసివేసి ఈ మందిరాన్ని మసీదుగా మార్చివేశాడు. ఆ తర్వాత అక్బర్ పరమత సహనం కలిగి ఉండటం వల్ల ఇక్కడ ఏ విధమైన గొడవలు లేకుండా కొంతకాలం ప్రశాంతత నెలకొంది. ఔరంగజేబు కాలంలో 1783లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. అయితే లింగ ప్రతిష్ట భూగర్భంలో చేసి శత్రువుల బారిన పడకుండా ఉండే ఏర్పాట్లుగా ఉంచింది. నాటి నుండి తిరిగి కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకున్న ఈ పురాతన క్షేత్రాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 11/5/1951న లింగ ప్రతిష్ట గావించి పునర్నిర్మాణ కార్యక్రమాలు సాగించారు. ఈ దేవాలయానికి ముందు భాగంలో నవనగర్ మహారాణి భర్త అయిన దిగ్విజయ్ సింగ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీనిని 1975 సంవత్సరంలో శ్రీ సత్యసాయిబాబా ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడు అన్ని వసతులతోటి అన్ని దేశాల వారిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక భావ తరంగాలను వెదజల్లుతోంది ఈ పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అనగా చంద్రుడు అని అర్థం. చంద్రుడిని దక్షుడు శాప నుండి విముక్తుని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి శివుడు సోమనాథుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపఫలంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు. 6 ధ్వంసం చేయబడి తిరిగి పునర్నిర్మించినందువల్ల ఈ ఆలయాన్ని అక్షయమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను రూపొందించారు. పటేల్ మరణానంతరం భారతదేశపు మరి ఒక మంత్రి అయిన కెఎం మున్షీ ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగింపబడ్డాయి. ఇక్కడి స్తూపాలు, దేవతామూర్తులు మొదలైన వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఈ ఆలయంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. పురాణ కథనాన్ని అనుసరించి ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, ఆ తర్వాత రావణుడు వెండితోనూ, కృష్ణుడు కొయ్యతోనూ నిర్మించారని ప్రతీతి, భీముడు రాతితో పునర్నిర్మించాడని చెబుతారు. చంద్రుడు దక్షుడి కుమార్తెలు తన భార్యలు అయిన 27 నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకోగా మామ అయిన దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించిన కారణంగా తనకు ప్రాప్తించిన క్షయవ్యాధి నివారణార్థం చంద్రుడు శివలింగ ప్రతిష్ట చేసి తపస్సు చేసిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. ఇక్కడ శివుడు చంద్రుడికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని సలహా ఇచ్చి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్ర ఉపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. దేవాలయానికి దగ్గరలో వెరావల్ సముద్ర తీరం ఉంది. సమీపంలో బల్కా తీర్థం ఉంది. ఇక్కడే శ్రీకృష్ణుడు వేటగాడి బాణం తగిలి అవతారాన్ని చాలించాడని చెబుతారు. సోమనాథ్లో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందిన హిరణ్, సరస్వతి, కపిల నదులు సముద్రంలో కలిసే దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. ఈ ఆలయ విచిత్రాలలో ఒకటి చంద్రుడు ఈ ఆలయాన్ని, అంటే ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించడం. ఆలయ మధ్యభాగంలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ లింగం నిలిచి ఉండడం మరొక ప్రత్యేకత. హిందువుల చేత అధికంగా కొనియాడబడుతున్న ఈ ఆలయ ప్రధాన దైవమైన పరమశివుడు భూమికి పైభాగంలో గాలిలో తేలినట్లుండి ఈ లింగ రూపంలో నిలిచి ఉండటం ఎవరికైనా ఒక వర్ణించలేని అద్భుతం. చంద్రగ్రహణ కాలంలో లక్ష కంటే అధికులైన హిందువులు ఇక్కడి పవిత్ర యాత్రార్థం రావడం ఆనవాయితీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తరాలు అంతరాలు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉంటూనే ఉండండి మైండ్ మీడియా.
శ్రీహరి నారాయణ శాంతి సదన పాప వినాశన పావన, శ్రీహరి నారాయణ శాంతి సదన పాప వినాశన పావన. జగదాధార పాప విదూరా, జగదాధార పాప విదూరా, ఆశ్రిత వత్సల సుందర శ్రీహరి నారాయణ శాంతి సదన పాప వినాశన పావన. కమల నయన మంద స్మిత వదన పుణ్య చరణ చిర మోహన, కమల నయన మంద స్మిత వదన పుణ్య చరణ చిర మోహన. కరుణాభరణ సంకట హరణ, కరుణాభరణ సంకట హరణ, పాయి మాం హరి పాయి మాం, శ్రీహరి నారాయణ శాంతి సదన పాప వినాశన పావన, శ్రీహరి నారాయణ శాంతి సదన పాప వినాశన పావన.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Mind Media YouTube channel. Technology entaga edigindi? సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇప్పుడు మనం వింటున్నాథ్ ఆలయం గురించిన వివరాలు ఇప్పుడు కార్యక్రమంలో మిగిలిన వివరాలు తెలుసుకుందాం. కైలాస మహామేరు ప్రసాదంగా పిలువబడే నేటి ఆలయ కట్టడం చాళుక్యుల నాటి ఆలయ నిర్మాణ శైలిని లేక కైలాష్ మహామేరు ప్రసాద్ శైలిని ప్రతిబింబిస్తుంది. 1951 సంవత్సరంలో ఈ నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన గావించిన నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సృష్టించే శక్తి నాశనం చేసే శక్తి కన్న గొప్పది అనడానికి సోమనాథ్ ఆలయం ప్రతీక అని అన్నారు. ఈ ఆలయం గుజరాత్ శిల్పాచార్యుల సోమపుర నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది.
ఈ ఆలయం నిర్మించిన స్థలానికి ఎక్కడో దక్షిణాన ఉన్న అంటార్కిటిక్ ఖండానికి మధ్య భూభాగం అన్నదే లేదు. ఈ విశేషాన్ని సంస్కృత భాషలో తెలియచేస్తున్న ఒక శాసనం అక్కడి బాణస్తంభం అంటే యారో పిల్లర్ మీద చెక్కబడి ఉంది. 1000 సంవత్సరాల పైబడినదిగా భావిస్తున్న ఈ బాణస్తంభం అక్కడి సముద్ర తీరాన ఉన్న రక్షణ కుడ్యంపై నిర్మించబడింది. ఈ బాణస్తంభం ఉత్తర దక్షిణ ధృవాల కేంద్ర బిందువుగా భావించబడుతోంది. ఈ యాత్రలో చూడదగ్గ వాటిలో బంగూర్ మ్యూజియం ఒకటి. ఇది పాత బస్టాండ్లో ఉంది. ఈ మ్యూజియంలో అరుదైన చారిత్రక వస్తువులు, నాణేలు మరియు ఆయుధాలు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. ఈ మ్యూజియానికి స్థానికంగా పేరొందిన టంగూర్ జువార్ అనే నేత పేరు పెట్టారు. ఇవి సోమనాథ్ ఆలయానికి సంబంధించిన విశేషాలు. ఇప్పుడు మనం తెలుసుకుందాం మరొక జ్యోతిర్లింగ క్షేత్రమైన భీమేశ్వర స్వామి ఆలయం గురించి. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో 6వది. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించినందువల్ల భీమశంకర జ్యోతిర్లింగంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. భీమశంకర క్షేత్రం సహ్యాది పర్వత సానువుల్లో పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భీమానది పక్కన భావగిరి గ్రామంలో వెలసి ఉంది. సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒక దాని పేరు ఢాకిని. ఆ కొండ పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసాడు. కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు ఢాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉంటాడని పురాణ వచనం. భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగర పద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలనుసారం తెలుస్తోంది. ఆ గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే ఎంతో భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల చిన్నగా ఉన్న ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. దానిపైన ఒక కత్తి ఘాటు ఉంటుంది. క్రీస్తు శకం 1437వ సంవత్సరంలో చిమంజీ అంతజీ నాయక్ అనే భక్తుడు స్వామి ముందర ఉన్న సభామండపాన్ని నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించాడు. లోపల ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగున ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొన్ని ఆలయాల్లో భీమశంకర్ ఒకటి. అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లోగే భీమశంకర్ గర్భగుడి కూడా కిందకి ఉంటుంది. సులువైన మెట్ల మార్గం గురించి గుండా ఈ క్షేత్రానికి వెళ్ళాలి. ఈ మార్గం గుండా కట్టితో చేసిన మాదిరిగా ప్లాస్టిక్ స్తంభాలు పైన కూడా ప్లాస్టిక్ రూఫ్తో కూడి అత్యంత సుందరమైన స్వాగత ద్వారం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఇక ఈ భీమేశ్వర స్వామి స్థల పురాణం గురించి తెలుసుకుందాము. పూర్వం భీముడు అనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో కలిసి ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని, అమ్మా నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండడానికి కారణం ఏంటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయన లంకా రాజ్యానికి ప్రభు అయిన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి గారు, పరాక్రమవంతుడైన నీ తండ్రిని పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి పేరు కర్కటకుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు, అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అలా నేను కాలం గడుపుతున్న సమయంలో ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా అని చెప్పింది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను మహర్షులను మట్టు పెట్టాలని పట్టుబట్టాడు. బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదకి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించసాగాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతన్ని బంధించి కారాగారంలో ఉంచాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక శివలింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరే బుద్ధిమాలినివాడా, ఈ జపాలేంటి, ఈ శివ పూజలేంటి, ఇకపై ఈ పుచ్చి పనులు మానుకో అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవేమీ పట్టించుకోకుండా శివ పూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి ఒళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏం మాట్లాడవు నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షసరాజా, మనకు కనిపించే చరాచర జగత్తుకు అంతటికీ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేను ఆ జగత్పతిని సేవిస్తూ ఉన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమీ చేయలేవు అన్నాడు. దాంతో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని జుళిపిస్తూ, ఈ లోకానికి వీడేనా కర్త, వీడేనా రక్షించేది? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమని చూద్దాం అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తి పార్వశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా శివుణ్ణి స్తుతించాడు. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుడి పీడ విరగడైంది. విషయం తెలుసుకున్న తారకాసురుడు ఈ కామరూప దేశంపై దండెత్తి రాగా సహ్యాద్రి పర్వతంలో జరిగిన పోరులో శివుడు చెమటోడ్చి అసుర సంహారం చేశాడని పురాణ గాథ. ఈ విధంగా రాలిన చెమటబొట్లే భీమానదిగా మారిందని చెప్తారు. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని గురించి శివుణ్ణి దీనాతి దీనంగా ప్రార్థించగా స్వామి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన తనయుడైన భీముడి పేరు చిరస్థాయిగా ఉండేటట్లుగా ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా వెలేయమని శివుణ్ణి కోరుకుంది. అంతటా పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగంగా ఆ సహ్యాద్రి పర్వతాలలో వెలసాడు. భీమశంకర్ చిన్న కుగ్రామం. ఇక్కడ కొన్ని సత్రాలు కట్టించారు. పర్వదినాలలో వసతి దొరకడం చాలా కష్టం. చిన్న చిన్న భోజన హోటల్ మరియు కాఫీ హోటళ్ళు ఉన్నాయి. 69 కిలోమీటర్లలో మీ సెల్ ఫోను పనిచేయదు, కానీ GPS మాత్రం పనిచేస్తుంది. కనుక భీమేశ్వరాలయం వెళ్ళదలుచుకున్న వాళ్ళు ముందుగానే, అంటే పర్వదినాలలో కాకుండా వేరే సమయాల్లో వెళ్ళడం మంచిది. లేదా అక్కడికి దగ్గరలో ఉన్న వేరే పట్టణాల్లో మీరు నివసించే సొంత వాహనాల్లో వెళ్తే వెళ్ళచ్చు. అలాగే భోజనాలు అవి కూడా అక్కడ వసతి తక్కువ కనుక మీరు వేరే ఏదైనా ఆహార పదార్థాలని తీసుకెళ్ళటం కూడా చాలా మంచిది. ఇక సెల్ ఫోన్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారపడద్దు. మీకు అక్కడికి వెళ్ళాక కమ్యూనికేషన్ అనేది ఒక 60 కిలోమీటర్ల దూరం వరకు ఉండదు. కనుక ఈలోపు మీరు కమ్యూనికేషన్ కోసం వేరే వాళ్ళతో ప్రయత్నం చెయ్యకపోవడం ఉత్తమం. ఇవి సోమనాథ్ భీమేశ్వర ఆలయాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకొని మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా. Thank you.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media, and guruvaram nadu matram marchipokandi Techie Talk.
Mind Media, the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు తెలుసుకుందాం మరొక జ్యోతిర్లింగ క్షేత్రమైన నాగేశ్వర లింగం గురించి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగ క్షేత్రం 10వది. గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపీతలావ్ వెళ్లే బస్సులో నాగనాథ్ వద్ద దిగి వెళ్ళాలి. ఇది చాలా చిన్న గ్రామం. ఇక పురాణ కథనం గురించి తెలుసుకోవాలంటే, ద్వారకా వనమున తారకాసురుడు తన పరివారంతో నివసించి ఆ వనాన పోయే ప్రయాణికుల ధనాన్ని దోచి వారిని నానా హింసలు పెట్టసాగాడు. సుప్రియుడు అనే వైశ్యుడు గొప్ప వ్యాపారి, అంతేకాక గొప్ప శివభక్తుడు కూడా. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనాన పోవచుండగా తారకుని అనుచరులు సుప్రియుడిని, అతడి సిబ్బందిని బంధించుకుపోయి కారాగారాన ఉంచారు. మహాభక్తుడగు సుప్రియుడు శివలింగధారి, మెడయందున్న లింగాన్ని తీసి అరచేతిలో ఉంచుకొని పూజ చేస్తూ ఉండసాగాడు. దానిని చూసిన రాక్షస సేవకులు వెళ్ళి తారకాసురుడికి ఈ విషయాన్ని చెప్పారు. తారకాసురుడు సుప్రియుడితో, నీవు దైవారాధన చేయవద్దు అని చెప్పిన శివ పంచాక్షరి మంత్ర జపం చేస్తున్న సుప్రియుడు సమాధానం చెప్పలేదు. దాంతో తారకాసురుడు కోపాన్ని పట్టలేక తన చేతిలో ఉన్న గదతో అతని తలపై కొట్టబోయేటంతలో శంకరుడు జ్యోతిర్లింగాల రూపంలో అవతరించి తారకుణ్ణి సంహరించాడు. సుప్రియుడి కోరికపై శంకరుడు ద్వారకా వనమునందే నాగలింగేశ్వర నామంతో లింగరూపాన్ని ధరించాడు. ఈ ప్రదేశంను పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. అందుకనే ఈ జ్యోతిర్లింగానికి నాగేశ్వరలింగం అనే పేరు వచ్చింది. మోక్షదాయకమైన సప్తపురాలలో ఒకటైన ద్వారక శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన ప్రాంతం. భారతదేశంలో నాలుగు మూలాలు ఉన్న నాలుగు ధామాలలో ద్వారక ధామం ఒకటి. ఇక మిగిలినవి మూడు ఏవేవంటే రామేశ్వరం, పూరి జగన్నాథ్, బద్రీనాథులు. ఇది నాగేశ్వరలింగం పుణ్యక్షేత్రం. ఇక మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. అదేంటంటే ఓంకారేశ్వర క్షేత్రం గురించి. హిందూ మతంలో ఓం అనే అక్షరానికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోని ఈ జగత్తంతా మొత్తం ఓం అక్షరం నుంచే ఏర్పడిందని చెబుతారు. అందువల్లే ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా దైవారాధనలో మొదట ఓం అక్షరాన్ని అంటే ఓంకారాన్ని పలుకుతారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఒక పుణ్యక్షేత్రం ఉంది. ఆకాశం నుంచి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ విశ్వం ఏర్పడటానికి ముందే ఇక్కడ దైవం వెలిసిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందువల్లే ఈ క్షేత్రంలోని దైవాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుందని అందరూ భావిస్తారు. వింధ్యపర్వత గర్వభంగం జరిగింది కూడా ఈ క్షేత్రంలోనే. అంతేకాకుండా ఈ ఓంకార క్షేత్రంలోనే ఆది శంకరాచార్యుల వారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం పూర్తి వివరాలు తెలుసుకుని తీరాల్సిందే కదా. మరి తెలుసుకుందామా? పూర్వం ఒకానొక సమయంలో నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలోని పరమశివుణ్ణి పూజించి ఈ ఓంకారేశ్వర ప్రాంతానికి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వింధ్యపర్వతం నారదుడితో వాదనకు దిగుతుంది. ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏదీ లేదని, అన్ని పర్వతాల కన్నా తనే ఎత్తైన వాడినని, మిగిలిన ఏ పర్వతంలోని లేనన్ని రత్నాలు తనలో ఉన్నాయని గర్వంతో చెబుతుంది. దీంతో నారదుడు, నీవు ఆ మేరుపర్వతం కంటే గొప్పవాడవు కాదు అని చెబుతాడు. మేరుపర్వత శిఖరం స్వర్గం వరకు వ్యాపించి ఉందని గుర్తు చేస్తాడు. దీంతో సిగ్గుపడిన వింధ్యపర్వతం శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేస్తుంది. శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలని కోరుకుంటే తాను మేరుపర్వతం కంటే ఎక్కువ ఎత్తుకి పెరగాలని వరం కోరుకుంటాడు. అంతేకాకుండా తన మీద నిత్యం నీవే కొలువై ఉండాలని వింధ్యపర్వతం శివుణ్ణి వేడుకుంటుంది. భోళాశంకరుడైన ఆ పరమేశ్వరుడు ఇందుకు అంగీకరించి వింధ్యపర్వతంపై ఓంకారేశ్వరుడుగా కొలువుండిపోతాడు. ఇలా ఉండగా మేరుపర్వతం కంటే వింధ్యపర్వతం ఎక్కువ ఎత్తుకు పెరగడం వల్ల సూర్యగమనానికి ఈ పర్వత శిఖరం అడ్డుపడుతుంది. దీంతో ఉత్తర భారతదేశం మొత్తం చీకటిగా, దక్షిణ భారతదేశం మొత్తం వెలుగుతోనూ నిండిపోతుంది. రాత్రి పవళ్ళు అనేవి పూర్తిగా ఆగిపోయాయి. ఈ పరిమాణంతో సమస్త జీవులు భయపడతాయి. దీంతో మునులు తమను రక్షించమని ఈశ్వరుణ్ణి కోరుకుంటారు. వారి మొరని ఆలకించిన ఆ పరమేశ్వరుడు వింధ్యపర్వతానికి గురువైన అగస్త్య మహాముని ఒక్కరే ఆ పర్వతం యొక్క గర్వం అణచగలడని చెబుతారు. దీంతో మునులతో పాటు సాధారణ మానవులు కూడా కాశీలో ఉంటున్న అగస్త్య మహాముని వేడుకుంటారు. ఇంకా విశ్వేశ్వరుడిని నిత్యం పూజించే అగస్త్యుడు ఇష్టం లేకపోయినా కూడా ఈ లోక కళ్యాణం కోసం తప్పనిసరి తన భార్యతో కలిసి దక్షిణ భారతదేశానికి ప్రయాణమవుతాడు. అప్పుడు ఈ ఓంకార క్షేత్రానికి అగస్త్యుడు రాగానే తన గురువుని చూసి వింధ్యపర్వతం తల వంచి నమస్కరిస్తుంది. అగస్త్యుడు త్వర త్వరగా ఆ ప్రాంతాన్ని దాటుకొని వెళుతూ తాను తిరిగి వచ్చే వరకు ఆ వంచిన తలను అలాగే ఉంచమని అగస్త్య మహాముని ఆ వింధ్యపర్వతాన్ని చెప్పి దక్షిణ దేశం వైపు వెళ్ళిపోయి అక్కడ శ్రీశైలంలో కాపురం ఉండిపోతాడు. దాంతో తిరిగి కాశీకి వెళ్ళడం మానేస్తాడు. ఈ వింధ్యపర్వతం తిరిగి గురువుగారు వెళ్ళే వరకు తల వంచి అలాగే ఉండిపోవాలి. కనుక గురువుగారి రాక కోసం ఎదురు చూస్తూ వంచిన తలతో అలాగే ఉండిపోతుంది. ఈ గురువుగారు వచ్చింది లేదు, అతను తిరిగి తల ఎత్తింది లేదు. దీంతో మళ్ళీ సూర్యుడు యథాప్రకారం తూర్పు నుంచి పడమరకు వెళుతూ రాత్రి పవళ్ళు తిరిగి ఏర్పడుతూ ఉంటాయి. సమస్త జీవకోటి హాయిగా సుఖంగా ఉంటుంది. ఇలా ఉండగా వింధ్యపర్వతం పైన ఓంకార క్షేత్రంలోని దేవాలయం 4 అంతస్తుల్లో ఉంటుంది. మొదటి అంతస్తులో ఓంకారేశ్వరుడు ఉండగా, రెండవ అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉన్నాడు. 3, 4 అంతస్తులో అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఇక ఇక్కడ ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది. మనం శివలింగాన్ని అభిషేకించిన వెంటనే ఆ అభిషేక జలం ఆ చీలిక ద్వారా వెళ్ళి నర్మదా నదిలో కలుస్తుంది. అందువల్లే నర్మదా నది హిందువులకు అత్యంత పవిత్రమైన నదిగా పేరుగాంచింది. సాధారణంగా భారతదేశంలోని చాలా నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిస్తే, నర్మదా నది మాత్రం పడమర దిశగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న అమలేశ్వర లింగానికి జరిగే సహస్ర శివలింగ పూజ చాలా ప్రత్యేకం. ఈ పూజను భక్తులు నేరుగా చేయవచ్చు. అందువల్ల పూజా ఫలం మొత్తం భక్తులకు దక్కుతుందని భావిస్తారు. ఇక్కడి గౌరీ సోమనాథ మందిరంలోని శివలింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా రాబోయే తరాల జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయని చెబుతారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది. దీనిని ఓంకారేశ్వర అమలేశ్వర లింగ క్షేత్రం అని కూడా పిలుస్తారు. నర్మదా నదిపై పడవల ద్వారా ఓంకార క్షేత్రాన్ని చేరుకోవచ్చు. నిర్మలమైన నదీ జలాలపై పడవ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతిని మనకు మిగులుస్తుంది. ఇవి ఓంకార అమలేశ్వర క్షేత్రం యొక్క మహత్యం. ఒక చిన్న విరామం తీసుకొని మరొక జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా.
ఉంటుంది. నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం తర్వాత తెలుసుకోబోతున్న జ్యోతిర్లింగ క్షేత్రం ఏదంటే వైద్యనాథ్ క్షేత్రం. భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలు అత్యంత పురాతనమైనవి. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఒకటి. కొన్ని ప్రత్యేక కారణాలతో ఆ పరమేశ్వరుడు కొన్ని స్థలాలలో జ్యోతి రూపంలో సాక్షాత్కరించిన లేదా వెలసిన వాటిని జ్యోతిర్లింగ స్థలాలుగా పేర్కొన్నారు. గతంలో ఇవి 64 ఉండేవి. కలియుగానికి 12 మాత్రమే మిగిలాయని తెలుస్తోంది. వీటినే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుస్తూ ఉంటారు. మిగిలిన 11 క్షేత్రాలలో లేని కొంత సందిగ్ధ పరిస్థితి వైద్యనాథ ధామం స్థల నిర్ణయ విషయంలో నెలకొని ఉంది. మహారాష్ట్రలోని పల్లిలో గల ఆలయాన్ని కూడా వైద్యనాథ ధామంగా పిలుస్తారు. దానినే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని స్థానికులు వాదిస్తూ ఉంటారు. అయితే శివపురాణం, భవిష్య పురాణం, మత్స్యపురాణం, దేవీ భాగవతంతో పాటు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన శ్లోకాల ఆధారంగా జార్ఖండ్లో ఉన్నదానినే సరైనదే అని నిర్ణయించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరో బైద్యనాథ్ ఆలయం ఉండడం విశేషం. అక్కడి వారు దానిని ద్వాదశ లింగ రూపంగా భావిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో భాగం కాకపోయినా ఈ రెండు కూడా మహిమాన్విత క్షేత్రాలే. జార్ఖండ్ మరియు మహారాష్ట్రలలో గల ఈ రెండు ఆలయ పురాణ గాథ కూడా ఒకటే కావడం మరో విశేషం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో శ్రీ బైద్యనాథ్ క్షేత్రం ఒకటి. పూర్వం దేవగృహం అనే పేరు ఉన్న ఈ ప్రదేశాన్ని దేవఘర్ అని పిలిచేవారు. అది కాలక్రమంగా థియోగర్గా మారింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో 12వ జ్యోతిర్లింగం బైద్యనాథ్. కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు బాబా బైద్యనాథ్గా పేరొందాడు. బైద్యనాథ్ పుణ్యక్షేత్రం జార్ఖండ్ మహారాష్ట్రలోని థియోగర్లో ఉంది. ఇది భారతదేశం యొక్క జ్యోతిర్లింగాలలో ఒకటి. కట్నీపూర్ దగ్గరలో ఉన్న ఈ క్షేత్రంలో శివుడు బాబా బైద్యనాథ్గా దర్శనమిస్తాడు. ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత కథ అయినటువంటి రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజించే వారికి వ్యాధులు నయం కావడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తున్నారు. వైద్యనాథుడు అనే అమృతేశ్వరుడు పర్లి అంటే కాంతిపూర్, దేవగఢ్ బీహార్, బ్రహ్మ వేణు సరస్వతీ నదుల సమీపంలో సహ్యాద్రి కొండల అంచున ఉంది. అమృత మథనానంతరము ధన్వంతరి అమృతమును ఈ లింగంలో దాచారని, ఈ లింగాన్ని స్పృశించిన భక్తులకు అమృతం లభిస్తుందనే నమ్మకం నేటికి భక్తులలో ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైన బైద్యనాథ్ ఆలయం ఒక రాత్రిలోనే నిర్మించారట. ఈ ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న శివగంగ చెరువులో స్నానాలు ఆచరించి శ్రీ వైద్యనాథుని దర్శించుకుంటారు. శ్రీ వైద్యనాథ్ ఆలయం ఎత్తుగా రాతితో నిర్మించబడి ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఈ ఆలయ శిఖరం అంతా బంగారు తొడుగుతో మెరుస్తూ ఉంటుంది. బైద్యనాథ్ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది. గితపూర్ వంశరాజు రాజా పురాణా సింగ్ ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. నివాస వ్యాపార సముదాయాల మధ్యన ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు 21 దేవాలయాలు కలిసి ఒక సముదాయంగా ఏర్పడ్డాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, నంది మండపం, కేదారేశ్వర, ఓంకారేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, త్రయంబకేశ్వరుడు, భీమశంకరుడు, కుబేరుడు, నరసింహస్వామి, దత్తాత్రేయ స్వామివారు, నాగనాథ్ మరియు ఆదిశంకరాచార్యుల మందిరాలు కూడా ఉన్నాయి. నాగనాథ్ మందిరం సమీపంలోనే శ్రీ వీరభద్రస్వామి మందిరం కూడా ఉంది. గర్భాలయం బయట వినాయకుడు, కుడివైపు తుల్జాభవాని రేణుకామాత దర్శనమిస్తారు. గర్భగుడిలో జయదుర్గ త్రిపుర సుందరిదేవి అమ్మవారు దర్శనమిస్తారు. గర్భగుడిలో 2 అడుగుల ఎత్తులో శివలింగం ఉంటుంది. శివలింగం పక్కన పార్వతీదేవి అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. వైద్యనాథ ధామ యొక్క ప్రత్యేకత మరొకటి ఉంది. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దక్షయజ్ఞం సంరంభానికి పిలవకపోయినా పుట్టింటికి వెళ్ళిన సతీదేవి తండ్రి తోబుట్టువులు చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞగుండంలో దూకి ప్రాణత్యాగం చేసింది. దక్షయజ్ఞాన్ని భక్షణం చేసిన తర్వాత సర్వేశ్వరుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకొని విరాగిగా తిరగసాగాడు. లయకారుణ్ణి తిరిగి ఇళ్లలోనికి అంటే స్పృహలోనికి తేవడానికి ఆ సతీ వియోగ బాధ నుండి తిరిగి ఆయన మరి నిర్వర్తించాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, అతని రొటీన్లోకి ఆయన్ని తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించారు. అప్పుడు సతీదేవి యొక్క శరీర భాగాలు భూమిలోని అంటే మన భూతలంలో వివిధ ప్రాంతాలలో పడ్డాయి. అవే శక్తి పీఠాలుగా పేరొందాయి. వైద్యనాథ క్షేత్రంలో సతీదేవి యొక్క హృదయ భాగం పడిందని చెప్తారు. వైద్యనాథ ధామం కాకుండా జ్యోతిర్లింగాలతో పాటు శక్తి పీఠాలుగా గుర్తింపు పొందిన క్షేత్రాలు వారణాసి మరియు శ్రీశైలం. అనుకోకుండా ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్న ప్రాంతాలలోనే ఆ అమ్మవారి శరీర భాగాలు కూడా పడ్డం, జ్యోతిర్లింగాలతో పాటు శక్తి పీఠాలుగా కూడా ఈ 3 అవతరించడం, ఇది మనం చేసుకున్న అదృష్టం. ఈ 3 క్షేత్రాలు దర్శించినట్టయితే శక్తి పీఠాలను దర్శించిన పుణ్యం, ఇటు జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం కూడా లభిస్తుంది. ఇక్కడ అమ్మవారి హృదయ భాగం పడిందని తెలుసుకున్నాం కదా, అందువలన గతంలో హర్షపీఠంగా పిలిచేవారు. శ్రీ జయదుర్గాదేవి అమ్మవారి ఆలయం శ్రీ వైద్యనాథ స్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపమైన శివ శక్తి స్వరూపాలను కలపాలన్న తలంపుతో భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎర్రని దారాలతో 2 ఆలయాలను అనుసంధానిస్తారు. ఈ దేవాలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో శ్రీ వైద్యనాథ స్వామివారికి నిత్య పూజలు, రుద్రాభిషేకాలు, ప్రతి సోమవారం రాత్రి సమయంలో స్వామివారి ఊరేగింపు, మహాశివరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రోజున, అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి రోజులలో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రావణ మరియు కార్తీక మాసాలలో శ్రీ వైద్యనాథునికి నిరంతరం అభిషేకాలే. శ్రావణ మాసం అంతా వైద్యనాథ క్షేత్రంలో ఆధ్యాత్మికతతో కూడిన పండుగ వాతావరణం నెలకొంటుంది. గంగాధ్వనికి నిరంతర గంగాభిషేకం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమాలు. వచ్చే వారం మళ్ళీ తరాలు అంతరాలు కార్యక్రమంలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Christ.